నాలుగు ప్రాణాయామాలు ఉంటాయి, పీడాశ్వాస, పింగళాశ్వాస, పీడా పింగళ సుషుమ్నాశ్వాస. ఈ నాలుగు శ్వాసలు నాలుగు వేదాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీకు కాలక్రమంలో కలుగజేస్తాయి. దాని విశ్లేషణ ఇప్పుడు ఇవ్వను, నేను టెక్నిక్ చెప్తాను. నేను ముందు ఈ కుడి చేతి బొటకని వేలితో కుడి ముక్కును మూసేసుకోండి. కుడి చేతి బొటకని వేలితో కుడి ముక్కును మూసేసుకోండి. ఎడమ ముక్కుతో గాలి పీల్చుకోండి, వదలండి. అంతే, పూర్తిగా పీల్చుకొని పూర్తిగా వదలండి. ఈ టెక్నిక్లో పూర్తిగా పీల్చి పూర్తిగా వదలటమే ఇంపార్టెంట్. మిగతాది మీరు ఎలా కూర్చున్నా పర్వాలేదు. కుడి చేతి బొటకని ముక్కుతో ముక్కుని మూసేసుకుని కుడివేపు ముక్కుని, ఎడమ ముక్కుతో గాలి పీలుస్తాం, ఎడమ ముక్కుతోనే గాలి వదులుతాం. చేతి తీసేయండి. ఇది ఒక టైప్, దీన్ని ఇడాశ్వాస అంటాం మనం. మన సకల సమత సద్గురువాణి విశ్వవిద్యాలయం భాష కావాలని మార్చాను నేను. కన్ఫ్యూజన్ లేకుండా మిగతా ప్రాణాయామాలకు కూడా ఇది ఒక పేరు ఉంది వేరే, కానీ మనం వేరే ఉద్దేశంతో చేస్తున్నాం, ప్రాణాయామం కోసం చేయటం లేదు. శ్వాస ద్వారా ఒక వేదాన్ని మనం లోపలికి పిలిచి వదులుతున్నాం. ఆ వేదం ఏంటో కూడా మీకు అనవసరం. ఇప్పుడు మిల్లిమిల్లిగా కాలక్రమేణా మీకే అర్థమవుతుంది. అది 15 నిమిషాలు చేయాలి. ఇది ఎన్నిసార్లు పీల్చి ఎన్నిసార్లు వదిలేయడం ఇంపార్టెంట్ కాదు, పూర్తిగా పీల్చుకోవటం, పూర్తిగా వదలటం. ఇడాశ్వాస, దీనివల్ల పూర్తిగా ఒక వేదం యొక్క జ్ఞానం మీకు ఏర్పడుతుంది కాలాంతరంలో. తర్వాత కుడి చేతి యొక్క ఉంగరం వేలు మధ్యమ, దాంతో ఎడమకుని మూసేసుకోండి. ఇవి చాలా ముఖ్యం. రేపు మీ శరీరాన్ని సూర్యుడితో సంబంధం పెట్టుకునేటప్పుడు ఇదే పొజిషన్స్ మీకు హెల్ప్ చేస్తాయి. అందుకని ఇది అలవాటు చేసుకోండి అని చెప్తున్నా. ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు, ప్రాణాయామం వరకు ఏం ప్రాబ్లం లేదు, తప్పు కాదు అది. కానీ నేను చెప్పాను కదా, ఇక్కడతో ఆగదు ఈ కోర్సు. సూర్యుడితో మిమ్మల్ని సమన్వయం చేయాలి కనుక, పిండాండ బ్రహ్మాండ సమన్వయం. అప్పుడు ఇది అలవాటు అయితే ఉంటే మీకు ఈజీ అవుతుంది అప్పుడు చేసే సాధనలు. అంచేత ఎడమ కుడి చేతి యొక్క ఉంగరం లేదు మధ్యమతో ఎడమ ముక్కు మూసేసుకోండి. కుడివేపు తీర్చండి, కుడివేపు ఎవరండి. ఇది ఒక శ్వాస. కుడివేపు ఉన్నటువంటి శ్వాస కనుక దీన్ని పింగళాశ్వాస అంటాం. ఇది ఇంకొక వేదానికి సంబంధించినటువంటి శ్వాస. ఇడాశ్వాస, పింగళాశ్వాస, ఇది రెండు కాకుండా రెండు వేదాల మధ్య సమన్వయం చేసేటటువంటి శ్వాస ఒకటి ఉంది. ఇలా పెట్టాం కదా, కుడి చేత మూసాం, ఎడవేపు నుంచి గాలి పీల్చుకుంటాం, మూసి కుడివేపు వదిలేస్తాం. కుడి చేత కుడుముక్కుతో పీల్చుకుంటాం, మూసేస్తాం, ఎడముక్కుతో వదులుతాం. ఇడ పింగళ వైపు వదులుతాం, పింగళ నుంచి ఇడ నుంచి, దీన్ని ఇడ పింగళాశ్వాస అంటాం. మామూలు వాడుక భాషలో లోమ విలోమ ప్రాణాయామం అని కూడా దీనికి పేరు. కానీ ఇడా పింగళ మాటలు నేను ఎందుకు వాడుతున్నాను అంటే, రేపు వేద సూక్తాలు చదువుతున్నప్పుడు ఈ పదాలే వస్తాయి మీకు, అప్పుడు ఈజీగా బోధపడుతుంది కనుక ట్రై చేయండి, చేతిసేయండి. మూడు నేర్చుకుందాం మనం, ఇడాశ్వాస, పింగళాశ్వాస, ఇడా పింగళాశ్వాస. నాలుగవది సుషుమ్నాశ్వాస. చేతులు కలిపేస్తాం మనం. ఇలా అయినా కలుపుకోవచ్చు, ఇలా అయినా కలుపుకోవచ్చు, ఇలా అయినా పట్టుకోవచ్చు. కండిషన్ ఏంటంటే రెండు చేతులు కలవాలి, సర్కిట్ క్లోజ్ అవ్వాలంటే. మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో పెట్టుకోండి. రెండు నాసాపటాల నుంచి గాలి పీలుస్తాం, పూర్తిగా వదులుతాం. ఇవి నాలుగు శ్వాసలు, నాలుగు వేదాలతో లింక్ పెడతాం. ఇది మొట్టమొదట నేను మీకు చెప్పింది ఏంటి అంటే, గురువులు ఎంతమంది అయినా టెక్నికల్గా వాళ్ళందరూ ఒకటే, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. సర్వజ్ఞుడు గురువు, సర్వవ్యాపకుడు గురువు, సర్వసమర్థుడు గురువు. ఆ గురువు ఎన్ని రూపాల్లో అయినా మీ ముందుకు రావచ్చు. అంచేత మన సమర్థ సకల సద్గురువాణి విశ్వవిద్యాలయం సభ్యులు ఏ గురువు దగ్గరికైనా వెళ్ళవచ్చు, ఏ కార్యక్రమాల్లో అయినా మీరు పాల్గొనుకోవచ్చు. ఆ గురువులోనే ఆ సకల సమర్థతను చూడండి, ఆ గురువులోనే ఆ సర్వజ్ఞత్వాన్ని చూడండి, ఆ గురువులోనే ఆ సర్వవ్యాపకత్వాన్ని చూడటం నేర్చుకోండి. అది ఇంపార్టెంట్. అంచేత ఈ గురువు తక్కువ ఆ గురువు ఎక్కువ అనే భావన మీకు వచ్చింది అంటే అసలు మీకు ఋషులు చెప్పిన పాయింటే అర్థం కాలే. ఎందరో మహానుభావులు అందరిలో లాభం పొందండి. యూనివర్సిటీలో మేము పాఠం చెప్తూ ఉంటాం, బయట ఊరి నుంచి ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఎవరైనా వస్తే అతని చేత కూడా లెక్చర్ ఇప్పిస్తాం మేము. ఎందుకు ఇప్పిస్తాం? సబ్జెక్టు ఒకటే కనుక. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఒకటే. మనం అందరము సర్వజ్ఞం అవ్వాలి, మనం అందరం సర్వవ్యాపకత్వం స్థితికి వెళ్ళాలి, మనం అందరం సర్వసమర్థం అవ్వాలి. కనుక ప్రతి కార్యక్రమంలోనూ పాల్పంచుకోండి. ఈ గురువు తక్కువ ఆ గురువు ఎక్కువ అనే భావన రానివ్వండి. వీలు బట్టి అందరి గురువుల కార్యక్రమంలోనూ మీరు పాల్పంచుకుంటూ ఉంటే అసలు పనులు ఏం చేయలేం. కనుక మీకు వీలున్న బట్టి, అవకాశాన్ని బట్టి అందరికీ సమానమైనటువంటి స్థాయిలో మర్యాద ఇవ్వటం నేర్చుకుంటాం. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. కానీ గురువు ఏం చెప్తాడు మనకి? పిండాండ బ్రహ్మాండ సమన్వయం. నీ శరీరంలోనే సర్వదేవతలు ఉన్నారు, నీ శరీరంలోనే బ్రహ్మాండం అంతా ఉంది, నీ శరీరము ద్వారానే బ్రహ్మాండమును సంపర్కము స్థాపించుకోవచ్చు కనుక. ఎలా? సూర్యకిరణముల ద్వారా, సూర్యయోగము ద్వారా. ఆ సూర్యయోగం కోసం మనం ఏం చేస్తున్నాం? నిద్ర లేవగానే 3 సార్లు ఓంకారం చేసుకుని అనుగ్రహ మాలా మంత్రాన్ని 1 సారి ఉచ్చారణ చేసుకుని హృదయంలో సూర్యకిరణాలను దింపుకుని తద్వారా బుధుడు ద్వారా మంచి ఆలోచనలు, శుక్రుడు ద్వారా మంచి బీజాలు, చంద్రుడు ద్వారా మంచి ఆదర్శాలు, కుజుడు ద్వారా మంచి పనిముట్లను, రాహు అనే కుండలిని శక్తి ద్వారా, శనిగ్రహం ద్వారా, కేతు మన శరీరంలోనే ఆ ప్రాణాధిపతిని కనుక మనం పట్టుకోగలిగితే అప్పుడు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ గురువు యొక్క అనుగ్రహం ఎక్కడ లభిస్తుంది? భూమి మీద నడుస్తున్నటువంటి మనకి. పృథ్వీత్వయ ధృతాలోక దేవిత్వం విష్ణునాధృత త్వంచధారయ మాం దేవి పవిత్రం గురు చాసిన. చేశాక ఏం చేసినా ఆ గురువు యొక్క అనుగ్రహం ఏం చేయగలదు? 12 రాశులలో ఉన్నటువంటి అవకతవకను సరిచేయగలదు. కనుక శంకరాచార్యుల వారు మంత్రాత్మకంగా రాసినటువంటి ఆ గురుపాదుకా స్తవాన్ని మేషరాశి నుంచి మీనరాశి వరకు నా శరీరంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కడిగేసి ఆ గురువు అనుగ్రహానికి పాత్రత్వాన్ని వహిస్తోంది అని స్తోత్రాన్ని చేసుకున్న తర్వాత 4 వేదాలు నాలో తిప్పుకుంటున్నాను. ప్రాణాయామం ద్వారా, శ్వాస ద్వారానే ఏదైనా లోపలికి వెళ్ళేది. మీ లోపలికి మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు కనుక నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు. మీరు ఊపిరి ఆగిపోయింది అనుకోండి ఏం వింటారు? నా ఊపిరి ఆగిపోయింది అనుకోండి ఏం చెప్తాను నేను? అంచేత శ్వాస మూలం. అంచేత ఈ శ్వాస ద్వారా 4 వేదాలని నేను పట్టుకునేటటువంటి స్థాయికి నేను వెళ్తున్నాను అని ఇడాశ్వాస, పింగళాశ్వాస, ఇడా పింగళాశ్వాస, సుషుమ్న శ్వాస. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది, కానీ మీరు చేసుకోవటానికి ఎంత టైం పడుతుంది? కొంత టైం ఏం పట్టదు. ఇందులో ఉన్నటువంటి సూర్యుడు, వీటిని శ్వాస ద్వారా మీరు కంట్రోల్ చేయవచ్చు. అంచేత చూడటానికి చాలా సింపుల్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, కానీ కేవలము ఈ శ్వాస ద్వారే మీరు జీవించి ఉన్నారు. అందరూ మర్చిపోకండి, ఈ శ్వాస ఆగిపోతే కళ్ళు పనిచేయో, ఊపిరితిత్తులు పనిచేయో, గుండె పనిచేయదు, రక్త నాళాలలో నెత్తురు ప్రవహించదు, అన్నం గొంతుకు దిగదు. ఒకవేళ అన్నం గొంతుకు దిగి ఉంటే అన్నం అరగదు, శ్వాస ద్వారానే. అంచేత ఇది సాధారణమైనటువంటిది అనుకోకండి. ఉపయోగించుకోవడం చేత కావటం లే. ఇది ఉపయోగించుకోవటం చేత కావాలి అంటే మీరు రోజుకి కనీసము 1 గంట సేపు ఈ ప్రక్రియ చేసుకోవాలి. అంతకంటే తక్కువ చేస్తే లాభం లేదు. నటన కాదు కదా చేసేది. మనం నిజంగా ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి అనుకుంటే ఈ శ్వాసని మీరు 15 నిమిషాల పాటు ఎడమవైపు చేసుకోవాలి. మీరు 15 నిమిషాల పాటు చేస్తే చంద్రుడితో సంబంధం ఏర్పడుతుంది మీకు. దాని పేరే ఇడానాడి. ఇడానాడి అంటే చంద్రస్వరం అని అర్థం. ఏర్పడుతుంది, అది ప్రకృతిలో ఉన్నటువంటి లింక్ అది. అంచేత ఆశ్చర్యపోవటానికి ఏముంది, ఇక్కడ ప్లగ్లో ఈ 2 వైర్లు మీరు పెడితే ఆ 1,32,000 కిలోవాట్ స్టేషన్ దగ్గర నుంచి ప్రతి చోట ఆ పాజిటివ్ నెగిటివ్ కరెంట్స్తో మీకు లింక్ వచ్చేస్తుంది. ఇక్కడ పెడితే అక్కడ ఎలా వస్తుంది అని అనుమానం మీకు రావటం లేదు కదా. ఇక్కడ అంతే. అదే పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటే ఇది చేసుకోవాలి మీరు. ఇది ఒక రోజులో వచ్చేది కాదు. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 నాడుల్లో ఈ సంవత్సరం పూర్తయిపోయే లోపల మీరు ఇచ్ఛానుసారము ఏ నాడిలో పడితే ఆ నాడిలోకి శ్వాస పంపించుకోగలగాలి. కష్టపడితే వస్తుంది. అదే గుర్తునే కూర్చుని రెండు కబుర్లు చెప్పి రెండు భజనలు పాడుకుని ఓ మంత్రం జపం చేసామంటే రాదు. అందుకే చెప్పాను నేను పూర్వకాలంలో ఆ తక్షశిల నలాంద స్థాయి విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా జీవించడానికి ఎందుకు వచ్చేవారు అంటే ఈ విద్య చెప్పబడేది. ఈ విద్య ఇప్పుడు చెప్పబడుతోంది. ఏమీ రహస్యం లేదు ఎక్కడా కూడా. మీరు రెడీ అవుతే ఆ గురువు మీ దగ్గరికే వచ్చి చెప్తాడు. సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు అయినటువంటి గురువుకి మీరేం చెప్పక్కర్లే ఎప్పుడు రావాలో ఎప్పుడు చేయాలో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ పెన్సిల్ ఇంజెక్షన్ ఇవ్వండి డాక్టర్ గారు అంటే ఎట్ట? మీకు తెలిస్తే మీరే ఇచ్చేసుకోండి. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తామో మనం ఏం చేయాలో తెలియకపోతే ఈ ప్రక్రియ ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రక్రియ మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది. ఇడానాడి చంద్రనాడిలో శ్వాస పంపించడం నేర్చుకుంటున్నాం. ఎలా వెళ్తుంది లోపలికి, ఏమవుతుంది, చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. వదిలేస్తే మధ్యలో తెలియదు. మీరు చేసుకోవాల్సిందే ఇంకా ఈ విద్యని. ప్రతిరోజు 15 నిమిషాల పాటు ఎడం వేపే గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉంటే అసలు మన శరీరంలో చంద్రనాడి ఎక్కడ ఉన్నది, ఎటు వెళ్తుంది అది మీకు అర్థమవుతుంది. మీకే తెలుస్తుంది అది కరెంట్ ఫ్లో. ఎలా తెలుస్తుంది ఏంటమ్మా చెప్తానమ్మా. అంచేత ఈ శ్వాస మీకు ఎలా అనుభూతి వస్తుంది? గాలి తగిలితే ఇక్కడ గాలి తగులుతోంది, ఇక్కడ తగలటం లేదని మీకు తెలుస్తుంది కదా. ఆ శ్వాస అలాగే తెలుస్తుంది మీ శరీరంలో. మీకు ఆ స్పర్శ మీకు తెలుస్తుంది స్పష్టంగా అలా కిందగలటం. అంచేత అనుభూతి వస్తే మీరేమీ గాభరా పడద్దు, చాలా మంచిది. ఎటు వెళ్తుంది మీరు అనుకున్నట్టు వెళ్ళదు. శరీర నిర్మాణము మనం చెప్తాం ఎడం వైపు వెళ్తుందని, ఎడం వైపు ఎటు వెళ్తుంది తెలియదు మనకి. పుస్తకాల్లో రాసిన అంతా తప్పే. ఇంచేదంటే సాధన చేయని వాళ్ళు రాసిన పుస్తకాలు అవి. ఇంతవరకు కరెక్ట్గా ఆ శ్వాస ఎటు వెళ్తుందో రాసిన ఒక పుస్తకం నేను చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే ప్రాణాయామం గురించి అందరూ చెప్పేవాళ్ళే తప్ప ప్రాణాయామం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇది మెథడ్, నేర్చుకునే మెథడ్. ఫస్ట్ స్టెప్ ఇది. ఇంతకంటే కుంభకం చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఎన్నేళ్ళబట్టి చేస్తున్నా, మీకు మీ శరీరంలో ఉన్నటువంటి నాడులను గుర్తించటం రాకపోతే ఆ ప్రాణాయామం వేస్ట్. పూర్తిగా వేస్తే ఆ ప్రాణాయామం ద్వారా పాతంజలి యోగ సూత్రంలో ఏదేదో చేసేవచ్చని రాస్తాడు వాడు. మనకు అసలు ఏమీ చేతగావడం లే. దానికి కారణం ఏంటి అంటే సవ్యమైనటువంటి అవగాహన లేకపోవటం. రోజు చేసుకోండి, ఇది సాధారణమైనటువంటి విద్య కాదు ఇది. కానీ ఏది సాధారణం? మనిషి శరీరం సాధారణమైనదా? ఈ శరీరం ఎంత గొప్పది. ఈనాడు సైంటిస్టులు కనిపెట్టిన ప్రతిదీ కూడా ఈ శరీరం ఆధారంగానే. ఒక కెమెరా కనిపెట్టాడు అంటే ఎలా కనిపెట్టాడు? కన్నును చూసి కనిపెట్టాడు. ఓ టెలిఫోన్ కనిపెట్టాడు, దేన్ని చూసి కనిపెట్టాడు? చెవుల్ని చూసి కనిపెట్టాడు. ఇప్పుడు కంప్యూటర్ ఏజ్, దేన్ని చూసి కనిపెట్టాడు? బ్రెయిన్ని చూసి కనిపెట్టాడు. మన శరీరంలో ఏదో ఒక భాగాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు సైంటిస్టులు. అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని మనం ఉపయోగించుకోవడం చేత కావటం లే. ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? మనం దానికి కావాల్సినటువంటి ఆహారం ఇస్తున్నాం, పడుకోబెడుతున్నాం. అంటే అది ఎలా ఉంది అంటే స్కూటర్ని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు దాని నిండా పెట్రోల్ పోయటం, మూల పెట్టడం. ఎందుకు ఈ శరీరాన్ని మీరు ఏంటి ఉపయోగిస్తున్నారు? మీరు ఉపయోగించుకోవటం లేదు, శరీరము మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది. ఆ స్థితిని దాటాలి మనం. శరీరాన్ని మనం ఇష్టం వచ్చినట్టు నడిపించగలగాలి. దానికి ఎడం వైపు శ్వాస ఎలాగైతే పీల్చుకున్నామో కుడివైపు అలాగే 15 నిమిషాల పాటు పీల్చి వదులుతాం. ఇడ పింగళ ఏమవుతుంది? దీని ద్వారా సూర్యుడు చంద్రుడు మీ వశంలో వస్తారు. ఆశ్చర్యమేం లేదు అది. అక్కడ పూర్వకాలంలో పతివ్రత స్త్రీలు, ఇవాళ సూర్యోదయం కాకూడదు సుమతి అనసూయాదేవి శిష్యురాలు ఒక విధంగా, ఇవాళ సూర్యోదయం కాకూడదు ఎందుకు అంటే నా మొగుడికి బాధ. చచ్చారు అందరూ దేవతలతో సహా, మీకు అపనమ్మకం అది జరగదని, జరుగుతుంది ఇది వస్తే మీకు. కానీ ఇది వచ్చిన వాడు దాన్ని మిస్యూజ్ చేయడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరినైనా చంపేయచ్చు, వాడికి శిక్ష పడదు. అంచేత ఎంతమంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు ఎంతమందిని చంపుతున్నారు, ఎవరిని చంపరు. ఆ అథారిటీ కనుక వస్తే, శరీరం మీద ఆ గ్రిప్ కనుక వస్తే, మీరు మిస్యూజ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు మీకు. అంచేత ఈ సూర్యుడు చంద్రుడు బాహ్య జగత్తులో ఏ విధంగా అవుతే కాలాన్ని శాసిస్తున్నారు. ఈ ఇడ పింగళ శ్వాసని మీరు ప్రతిరోజు 15 నిమిషాలు ఇడ, 15 నిమిషాలు పింగళ, అరగంట ఖచ్చితంగా చేసుకోండి. ఇంతకంటే తక్కువ చేసుకుని మాకు లాభాలు రావాలి మాస్టర్ అంటే నాకేం తెలీదు, నా చేతిలో ఏం లేదు, అది మీ సాధనలో ఉందంతా. నాది ఎంతవరకు ఉంది చేతిలో అంటే ఇది రహస్యము, ట్రిక్ ఇది. మిగతాదంతా మీరు మర్చిపోండి, మిగతా గందరగోళం జోలికి మీరు వెళ్లాల్సిన పనే లేదు. దాని అంతరార్థం అర్థం చేసుకోండి. ఇలా 15 నిమిషాల పాటు చేసుకుంటే రోజు, ఇది అయిపోగానే కుడివైపు. ఏం కష్టం ఉంది ఇందులో? ఏమీ కష్టం లేదు. బద్ధకిస్తే ఏం చేయగలం, ఏం చేయలేము. బద్ధకాన్ని వదులుకోండి. మీరు స్కూల్లో పిల్లలకి చెప్పినట్టే మీ పిల్లలకి మీరు ఎలాగైతే బాగా చదువుకోండి అని చెప్తారు. నేను కూడా మీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, ఈ కిటుకులే సహజంగా చాలామంది బహిర్గతం చేయరు. బహిర్గతం అవుతున్నాయి ఈ కాలంలో, అయిన దాన్ని మీరు సదుపయోగం చేసుకోకపోతే యథేచ్ఛసి తథా గురువు అనాలి, మీ ఇష్టం. కానీ రెండూ సరిపోదు. ఎందుకు ఈ రెండూ సరిపోదు? ప్రపంచంలో సూర్యుడు ఉన్నాడు, ప్రపంచంలో చంద్రుడు ఉన్నాడు. కానీ చంద్రుడు సూర్యుడు 14 కోణాలు ఏర్పరచుకుంటూ ఉంటాయి. పాడ్యమి, విద్య, తదియ, అలా చతుర్దశి, మళ్ళీ అమావాస్య. మళ్ళీ అమావాస్య నుంచి శుక్లపక్షం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పాడ్యమి, చతుర్దశి, పూర్ణిమ, శుక్లపక్షము, కృష్ణపక్షము. అంటే ఏమవుతుంది, అక్కడ సూర్యుడికి చంద్రుడికి మధ్య కోణాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా ఉంటే పూర్తిగా 180 డిగ్రీస్, ఇక్కడ సూర్యుడు ఇక్కడ చంద్రుడు ఉంటే, రుజు మార్గంలో ఉంటే పూర్ణిమ అంటాం. నిరంతరము రుజు మార్గంలో ఎవడైతే తన శ్వాసను ఉంచుకోగలుగుతాడో వాడు ఋషి. అసలు ఋషి అంటేనే ఏంటో మనకు తెలియదు. అసలు గాయత్రి మంత్ర జపం చేసేయటం, ఏదైనా ఒక మంత్రసిద్ధి పొందటం, ఇది ఋషిత్వం కాదు. రుజు మార్గంలో ఏది రుజు మార్గంలో ఉండాలి? శ్వాస రుజు మార్గంలో ఉండాలి. ఇంచేత మనము శ్వాసతో పుట్టినటువంటి వ్యక్తులం. శ్వాస ఆపేస్తే మనం అవరం లేవు. మనమే కాదు, ప్రతిదానికి స్పందన ఉంది. చెట్లు కూడా గాలి పీల్చుకుంటూ ఉంటాయి, రాళ్ళకి వాటి సైక్లిక్ ప్రాసెస్లో గాలి పీల్చుకునేటటువంటి విధానం ఉంది. ఈ స్పందన ఉందే, వైబ్రేషన్స్, లవ్ డబ్, లవ్ డబ్. ఈ స్పందన రుజు మార్గంలో ఉంటే, రుజు మార్గంలో ఉండటం అంటే ఏంటి? ఈ శ్వాస, రెండు శ్వాసలు కదా, ఇది ఇడా శ్వాస, ఇది పింగళా శ్వాస. వీటి మధ్య కోణము 180 డిగ్రీస్ ఉంటే, ఒకదానికోటి ఇలా ప్యారలల్గా ఉంటే, జంతువులకి ఇలా ఉంటుంది వెన్నుపూస, అంతే కదా. భూమి ఇలా ఉంటే జంతువులు ఎలా ఉంటాయి? అది రుజు మార్గం. ఇంకో రుజు మార్గం ఉంది మనది, స్ట్రైట్గా ఉండేది. ఆ కూడా ఎలా ఏర్పడుతుంది అన్నది మీరు పట్టుకోవాలి శ్వాసతో. అది చెప్తే వచ్చేది ఏం కాదు, ఎన్నిసార్లు చెప్తే ఏం లాభం, చెప్తే ఏమీ అర్థం కాదు. అది సైకిల్ బ్యాలెన్స్ చేసుకోండి అంటాం. ఎలా వస్తుంది సైకిల్కి బ్యాలెన్స్? సైకిల్ ఎక్కాల్సిందే, తొక్కాల్సిందే. తొక్కుతూ ఉంటే ఒకసారి పడవచ్చు, మోచిప్పలు బదలవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీరు చేసుకుంటూ ఉంటే, ఇది 15 నిమిషాలు చేసుకోండి, ఇది అయిపోగానే ఎక్కడో మీకే తెలుస్తుంది అది రుజు మార్గంలో ఎప్పుడు వస్తుంది. మీకే అర్థమవుతుంది, నేను చెప్పాల్సిన పని, ఆ పాయింట్ క్లిక్ అయినప్పుడు మీకే తెలుస్తుంది క్లిక్ అయిందని. అది మనసులో గుర్తుంచుకోండి. ఎందుకు ఇది చెప్తున్నామో, సాధారణమైనటువంటి ప్రక్రియ కాదు, యోగ మార్గానికి రాచబాట. కానీ ఈ మధ్యన ఏం జరుగుతోంది, కేవలం రుజు మార్గంలోనే సూర్యుడు చంద్రుడు ఒకదానికొకటి 180 డిగ్రీల కోణాల్లో ఉండడు, 14 కోణాల మధ్యన ఏర్పడుస్తాడు. 14 భువనాలు ఏర్పడతాయి పాడ్యమి నుంచి చతుర్దశి వరకు. 14 భువనాలు ఆ బ్రహ్మ భువనాల్లోకే పునరావర్తి నోర్జున. కానీ ఇవంతా కూడా సైక్లిక్ ప్రాసెస్లోనే వెళ్తూ ఉంటాయి. వాటిని కనిపెట్టడం నేర్చడం కోసం ఏం చేస్తాం? ఇటు నుంచి పీల్చి ఇటు వదులుతాం, ఇటు నుంచి పీల్చి ఇటు వదులుతాం. ఆ కోణం పట్టుకోవాలి. మీరు పీల్స్తే ఏం లాభం? మన ఆధ్యాత్మిక విద్య ఫస్ట్ పట్టుకోవటానికి కారణం అది. టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు, ఓ పాప డాక్టర్ అయినటువంటి వాళ్ళ నాన్న చెస్ట్ ఇలా నొక్కుతో మందు రాస్తుంది స్టెథోస్కోప్ పెట్టి. స్టెథోస్కోప్ ఆ పాప పెడుతోంది, కానీ ఆ పాపకేం అర్థం కాదు, కానీ డాక్టర్ పెడతాడు, డాక్టర్కి అర్థమవుతుంది. ఏంటి తేడా అక్కడ? విద్య. ఆ విద్య నేర్చుకోండి. ఇప్పుడు శ్వాస పీల్చుకోవటం ఏముంది? పీల్చుకుంటూ కోణాలు ఎలా ఏర్పడుతున్నాయో పట్టుకోండి. మీరు 14 కోణాలు ఏర్పడతాయి. ఇంకోటి సూర్యుడు చంద్రుడు ఒకే చోట శ్వాస కలవటం, ఇంకోటి ఏంటి సూర్యుడు చంద్రుడు ఆపోజిట్గా ఉండటం. పూర్ణిమ అమావాస్య మొత్తం 16, ఈ 16 కళలు శ్రీ విద్య. ఈ శ్రీ విద్యే నేను చెప్పినటువంటి ఇందాకటి మంత్రం, చివరి చెప్పిన మంత్రం శ్రై అనే బీజ మంత్రం మొదలెట్టినటువంటి మంత్రం అది. ఈ 16 కళలు తెలుసున్నటువంటి వ్యక్తుల ముందే శ్రీ అనేటటువంటి పేరు పెట్టాలి. అంచేత శ్రీ అనేటటువంటి పేరు గౌరవవాచకం అయిపోయింది. మరి ఇప్పుడు అందరి పేర్లు ముందా పెడుతున్నాం? అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు, అందరికీ ఈడాశ్వాసం ఉంది, అందరికీ పింగళాశ్వాసం ఉంది, మీకు అందరికీ హక్కు ఉంది. దానికే ఉంది బిఏ చదువుతున్న ప్రతి వ్యక్తి కూడా బ్రాకెట్స్లో బిఏ పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. అంచేత మీరు శ్రీ పెట్టుకోవచ్చు పేరు ముందు, బ్రాకెట్స్లో పెట్టుకున్నారని గుర్తుంచుకోండి. కానీ మనం అందరం బ్రాకెట్స్లో పెట్టుకున్నాం కనుక బ్రాకెట్స్ తీసేసాం. ప్రతివాడు బ్రాకెట్స్లో శ్రీ పెట్టుకోవాలి. అసలు ఎందుకు? మనము అందరము కూడా శ్రీ విద్య యొక్క అధికారులమే. చాలామంది నాతో చెప్తూ ఉంటారు, చాలా రహస్యం కదా, చాలా గుప్తం కదా, మీరు మైకుల్లో చెప్పేస్తున్నారు. నేను చెప్పేది ఏముంది? మీకు ఊపిరి లేదా? మీకు ఎడంవైపు నాడి ఆడటం లేదా? శ్వాస కుడివైపు అంటే జలుబు చేయకపోతే అనుకోండి, కుడివైపు ఊపిరి పీల్చుకుంటున్నారు కదా. ఇంకా నేను రహస్యంగా దాచేది ఏముంది అక్కడ? మీ శ్వాసే గురించే నేను చెప్తున్నాను. నేను ఆ శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలి? టైం పడుతుంది దానికి. ఎంత టైం పడుతుంది? మీ తీవ్రత. మాస్టర్ 15 చెప్పారు కనుక గడియారం చూసుకుంటూ, అబ్బా ఇంకా 15 అవలేదా, అబ్బా అప్పుడే విడికి రావాలా అనిపిస్తుంది. శ్రీ విద్యకు కూడా మాస్టర్ 15 చెప్పారా? చెప్తే చెప్పారు కాదు, 24 నేను చేస్తాను, రేపే వచ్చేయచ్చు మీకు, చెప్పలేము అది. ఇంకోటి ఏంటి, ఈ కాలంలో ఎందుకు ఇంత ఆతృత పడి ఇంత స్పీడ్గా చెప్పుకుంటూ పోతున్నాను అంటే, 3 ఋషులు స్పెషల్గా హిమాలయాలలో భారతదేశం మీద వాళ్ళ దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. వాళ్ళు వాళ్ళకు అవసరం ఏర్పడింది. ఇప్పుడు అది ఇచ్చేదంటే, ఇప్పుడు కనుక ఈ విద్య నాశనం అయిపోతే ఇంకా ఈ విద్యను మళ్ళా తిరిగి ప్రతిష్టాపించే స్కోప్ లేదు. అసలు ఇప్పటికే మన శరీరాలు మాట వింటలే. మనం చెప్పినట్టు ఇంత గొప్పదయ్యా చేసుకోండి అయ్యా అన్నా కూడా చేసుకోం మనం, టైం దొరకటం లేదంటారు, తమాషా అది. కానీ 10 రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది అంటే రోజుకి 2 చదవటానికి టైం ఉంటుంది వాళ్ళకి, కానీ శ్రీ విద్య నేర్చుకోవటానికి టైం ఉండటం లేదు వాళ్ళకి. అంటే ఎలా భ్రష్టు పట్టిందో మనకి, అద్భుతమైనటువంటి విద్యను నేర్చుకోవడానికి టైం లేదు అనేటటువంటి స్థితికి మనం ఎదిగాం. అంటే త్యాగశీలం అన్నమాట. మనం మనకి కోరికలేం లేవు. లేకపోతే ఇంత గొప్ప విద్య నేర్చుకోవటానికి ఛాన్స్ దొరికితే మీరు ఎలా పరిగెట్టాలి అసలు ఉరుకులు వేసి? ఎందుకు పరిగెట్టడం లేదు అంటే, దీనికి చెప్తున్నాం కానీ రుచి లేదు దీంట్లో. ఆ రుచి కలగజేసుకోండి, మీలో మీరు చెప్పుకోండి. అందుకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. మన ఋషులందరూ ఏం చెప్పారంటే, కర్మకాండ చెప్పి వదిలేశారు, ఎందుకు చేసుకుంటారులే అని. మనకేమైపోయింది, దీనివల్ల ఏమవుతుందిలే అని వదిలేసుకున్నాం. చివరికి ఎంతవరకు వచ్చింది, మంత్రాలు అది చదువుతున్నప్పుడు ముక్కు పట్టుకో అంటే సినిమాల్లో వాటిలో చూపిస్తా, పురోహితుడు ముక్కు పట్టుకుంటున్నారు. నిజమే, నీ ముక్కు పట్టుకున్నా పురోహితుడు ముక్కు పట్టుకున్నా ఒకటే, తెలియకపోతే. తెలిస్తే ముక్కు పట్టుకోకుండా కూడా యాంగిల్స్ మార్చుకోవచ్చు. అంచేత ఈ సాధనని ఆశామషిగా మాత్రం తీసుకోకండి. అందుకే నేను చెప్పాను దీని ద్వారా 4 మీకు అర్థమవుతాయని. మొత్తం శరీరాన్ని మీరు వశం చేసుకోగలుగుతారు, శరీరం ద్వారా సంపూర్ణ ప్రపంచాన్ని మీరు ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీ సాధనను బట్టి మీరు వశం చేసుకోగలుగుతారు. ఈ ఒక్క సాధన చేసుకున్నా చాలు, అంటే మిగతావి చేయక్కర్లేదా? చాలా ఉన్నాయి. 1 సంవత్సరం పాటు చెప్పాలి నేను మీకు. ఇది ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉంది సాధన. అంచేత గమనించుకోండి, శ్వాస ఎటు వెళ్తుందో, ఎటు మీ శరీరంలోకి వెళ్తుందో మీరు చూడాలి. పీల్చి వదిలేయటం కాదు, అబ్జర్వ్ చేయాలి. చదవటం వేరు, అధ్యయనం చేయటం వేరు. టెక్స్ట్ బుక్ చదువుతాం, టెక్స్ట్ బుక్ అధ్యయనం చేస్తాం, ఏంటి తేడా? చదవటం అంటే పారాయణ చేస్తాం అని. సర్వేశ్వర మాస్టర్, ఏం చదివేవయ్యా? కాదు, అధ్యయనం చేయండి. శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో అధ్యయనం చేయండి, గమనించుకోండి. దాన్ని ఆశామాషిగా చేసుకోకండి. లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, రానివ్వండి. దాన్ని విధానం అదే. అలాగే కుడివేపు పొలవుకోండి, ఉప్పు 15, అటు 15, అరగంట తర్వాత 15 నిమిషాల పాటు ఇడ పింగళ పింగళ ఇడ. కోణం ఎలా ఏర్పడుతుందో, ప్రతి పాడ్యం నాడు ఉండే కోణం వేరు, ప్రతి విదయ నాడు ఉండేటటువంటి కోణం వేరు, ప్రతి అష్టమి నాడు ఉండేటటువంటి కోణం వేరు. మీకే అర్థమవుతుంది చేస్తూ ఉంటే. ఇవాళ పాడ్యమా అష్టమా, మీరు క్యాలెండర్ ఏం చూసుకోకర్లే, మీ శ్వాసే చెప్తుంది ఇవాళ అష్టమో పాడ్యమో అని. చంద్రుడిని చూసి చాలామంది చెప్పగలుగుతారు తిథి, అలాగే మీ శ్వాస బట్టి మీరు తిథిని చెప్పవచ్చు. ఆ ప్రయత్నం చేస్తూ రెండు చేతులు కలుపుతాం మనం. సుషుమ్న ప్రాణాయామం. ఈ సుషుమ్న ప్రాణాయామంలో ఏం జరుగుతుంది? ఇటు సూర్యుడు కాదు, ఇటు చంద్రుడు కాదు. సూర్యుడు చంద్రుడు ప్రకృతిలో ఉన్నటువంటివి, మనకి కంటికి కనిపిస్తున్నటువంటి వెలుతురులు. ఇవి కాకుండా మధిస్తే ఏర్పడేటటువంటి, ఇంగ్లీష్లో దాన్ని ఫ్రిక్షనల్ ఫైర్ అంటాం, ఫైర్ బై ఫ్రిక్షన్, అగ్ని. సుషుమ్న అగ్నికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. అంచేత చేతులు కల్పేశం, గమనించండి ఎక్కడికి వెళ్తుందో శ్వాస, ఎలా వెళ్తుందో. సుషుమ్న అనేటటువంటి నాడి మన శరీరాలలో లేదు, దాన్ని మీరు బోరు చేసుకోవాలి, పుట్టించుకోవాలి దాన్ని. అగ్నిని ఎలాగైతే రాపిడి ద్వారా పుట్టిస్తాము, ఈ రెండు నాసికల ద్వారా లోపలికి వెళ్ళేటటువంటి శ్వాస యొక్క ఘర్షణ వల్ల సుషుమ్న నాడి మిల్లిమిల్లిగా ఏర్పడుతుంది మీ శరీరంలో. దాన్ని గమనించుకోండి, మిల్లిమిల్లిగా జరుగుతుంది అది. చూస్తూ ఉంటాం రోజు అదే దారంబట్టి వెళ్తూ ఉంటాం. గబుక్కుని ఒకరోజు అక్కడ 5-స్టోరీ బిల్డింగ్ వస్తుంది, ఒక రోజులో వస్తుంది అది. రోజు ఒకటిగా 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 పేరవుతే పేర్చుకుంటున్నాము సుషుమ్న శ్వాస ద్వారా. ఆ సుషుమ్న నాడి ఏర్పడుతుంది మీ శరీరంలో. ఎలా ఏర్పడుతుంది అది ప్రకృతికి తెలుసు, మీరేం కంగారు పడక్కర్లే. మీకు తెలియదు కూడా అది. మనం గాలి పీలుస్తున్నాం, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, చెడు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఇదంతా జరుగుతుంది. మీకు తెలుసా ఎలా జరుగుతుందో? మీరు శ్వాస పీల్చుకుంటున్నారు, మీరు ఏం తిన్నా అరిగిపోతుంది కదా. మీరు శ్వాస పీల్చుకుంటున్నారు, మీ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీరు ఏది తిన్నా అది అరిగిపోయి నెత్తురుగా మారుతుంది. అది ఎలా? ప్రకృతి చేస్తుంది అది. అంచేత ఎలా ఏర్పడుతుంది సుషుమ్న నాడి? మీకు అనవసరం అది, అది ఏర్పడుతుంది. అది చేస్తూ పోతూ ఉంటే కొన్ని నాళ్ళకి కొన్ని నెలలకి మీ భావ తీవ్రతని బట్టి. అంచేత మాస్టర్ చెప్పారు సుషుమ్న ప్రాణాయామం, సుషుమ్న ఏముండదు, గాఢ నిద్ర వస్తుంది, సుషుప్తి వస్తుంది. జాగరూకతతో పూర్తి అవేర్నెస్తో పూర్తిగా గాలి పీల్చుకుని పూర్తిగా గాలి వదలటం చేస్తూ ఉంటే అదే ఏర్పడుతుంది. ఇదో 15 నిమిషాలు. అంటే మొత్తం 4 ఉన్నాయి కదా, ఇడా శ్వాస 4 15 నిమిషాలు, పింగళ శ్వాస 15 నిమిషాలు, ఇడ పింగళ పింగళ ఇడ 15 నిమిషాలు, సుషుమ్న 15 నిమిషాలు. రోజుకి ఒక గంట అయినా ఇది చేస్తూ ఉండండి ఈ భావనతో. ఎందుకు చేస్తున్నామో మీరు కేర్లెస్గా ఉంటే ఏం రాదు. అవేర్నెస్ ఉండాలి, అటెంటివ్నెస్ ఉండాలి, నిరంతర జాగరూకత, అవేర్నెస్ ఉండాలి. ఇది చేసుకున్న తర్వాత గురు అనుగ్రహం మనం చాలా ముఖ్యం అని చెప్పుకున్నాం కదా. ఇదంతా మనం ఎంత చేసినా గురువు మన జీవితాన్ని తన చేతిలోకి తీసుకోవాలి. ఒకసారి కనుక గురువు చేతిలో మనం పడిపోతే, కానీ నా స్నేహితులు చాలామంది మేము సమర్పణ చేసుకున్నాం గురు మాస్టర్, ఇంకా మాకేంటి పని. మీరు నిజంగా గురువుకి సమర్పణ చేసుకుంటే మీకు ఊపిరి పీల్చుకోవటానికి టైం లేకుండా వాయిస్తాడు. ఓ మంచి లెక్చరర్ దగ్గర ట్యూషన్ పెడితే మీరేమని కోరుకుంటారు? మీ పిల్లవాడు ఇంటికి వచ్చాక రెస్ట్ ఉండకూడదు, వాడికి హోంవర్క్ ఉండాలి, వాడికి అంతే కదా. ఈ ఎంసెట్ లా సెట్ కే సెట్ ఏవేవో సెట్లు ఉన్నాయి కదా, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లాకి కానీ మిగతా వాటన్నిటికీ కూడా దానికి ట్యూషన్లో చేర్పిస్తాం మనం. ట్యూషన్లో చేర్పించి ఒక గురువు దగ్గర పెడతాం మనం. ఎందుకు? గురువు చావబడతాడు. ఇవాళ ఇది చదువు, ఇవాళ ఇది చదువు, ఇవాళ ఈ హోంవర్క్ చేసుకురా, టైం ఉండదు వాళ్ళకి. 3:30కి నిద్ర లేస్తే పడిపోతారు పాపం వాళ్ళు శోష వచ్చి. మరి మీరు ఆధ్యాత్మిక జగత్తులో గురువుకి సమర్పణ చేస్తే మీరు ఇలాగ ఉండగలిగితే ఇంకేం సమర్పణది? అక్కడ గురువు వాయిస్తాడు మిమ్మల్ని. ఖాళీ ఉండకూడదు మీకు. ఖాళీ ఉందంటే మీరు సమర్పణ చేసుకోలేదని. అంచేత అనవసరంగా మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. చాలామంది నాకు చెప్తారు, ఇంతే కదా మాస్టర్ మీరు పొద్దున్న చెప్పారు, ఇంత నీచ. నిజమే, మరి అతని ఇచ్చ అయినప్పుడు వాయింపుకి రెడీగా అండి. మీకు ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకోకుండా ఎక్స్పర్ట్స్ గురువులు పని అప్పచెప్పటంలో వాళ్ళకి మించినటువంటి గొప్పవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు. కానీ అంచేత ఆ గురువుకి సమర్పణ మీరు సమగ్రంగా చేసుకున్నారు అంటేనే అర్థం ఏంటి అంటే మీకు సాధన సాధన సాధన, అసలు బ్రేక్ ఉండదు సాధనలో. అనన్యాశ్చింతయంతో మా అనన్యమైనటువంటి సాధన. తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వేషు కాలేషు, జాగ్రత్త అవస్థలు, సుషుప్తావస్థలు, స్వప్నావస్థలు కూడా సాధన చేయాలి. ధ్యాన యోగంలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, మనం భగవద్గీత జాగ్రత్తగా చదవము. యుక్తాహార విహారస్య, ఒక యోగి యొక్క జీవితం ఎలా ఉండాలి? యుక్తమైనటువంటి ఆహారం తీసుకోమన్నాడు. ఏ ఆహారం అని నేను చెప్పలే. రాజసిక ఆహారం తీసుకుంటారా, తామసిక ఆహారం తీసుకుంటారా, మీ అవసరాన్ని బట్టి తీసుకోండి. అదే మీకు నీరసం ఉండకూడదు, అది కండిషన్. మీరు ఏమైనా తినండి, ఏమీ అభ్యంతరం లేదు. మీరు అనవసరమైనటువంటి ఛాతస్థాల జోలికి వెళ్ళకండి. ఆహారము మార్పు వల్లే, కేవలము గడ్డి తినటం వల్లే మీకు భగవంతుడు కనిపిస్తాడు అంటే, ఆవులకి కనిపించి ఉండేది, మేకలకు కనిపించి ఉండేది, లేళ్ళలో కనిపించి ఉండేవాడు భగవంతుడు, ఎంత హాయో. ఆ ఛాతస్థంలోకి వెళ్ళకండి. తింటే మంచిదే సాత్విక ఆహారం. నేను సాత్విక ఆహారం వద్దంటంలే, కానీ సాత్విక ఆహారం తినటం వల్ల మీరు ఏదో భక్తులు అయిపోయారు అనుకునేటటువంటి భ్రమ మాత్రము పెట్టుకోకండి. మీరు ఏమీ కాలేదు. ఏమంటారంటే రుచుని కొంచెం చంపుకోగలిగారేమో అంతే. ఇచ్చేత యుక్తాహారము, యుక్తమైనటువంటి ఆహారం తీసుకోండి. కడుపు నిండిపోయాక తినకండి చాలు. అదొక్కటి పాటించగలిగితే ఏది తిన్నా పర్వాలేదు. చెప్తారు ఇది కాస్త తినకూడదా, ఇంకాస్త తినకూడదా, వద్దు. మీరు యోగులు అవదలుచుకుంటే మీరేమీ మార్పు తీసుకురాకండి. మీరు ఏ ఆహారం తింటున్నారో ఆ ఆహారమే తినండి. ఏంటి కండిషను? కడుపు నిండిపోయాక ఒక ముద్ద కూడా తినకండి. మధ్యలో ఇలా పెట్టుకున్నా కడుపు నిండిపోయిందంటే ఉమ్మేయండి దాన్ని. ఆ స్థాయిలో కనుక మీరు తీసుకోగలిగితే చాలు. ఒకళ్ళకి 5 పూరీలు తింటే యుక్తం అనిపిస్తుంది, ఒకరికి 1 పూరీ తింటే సరిపోవచ్చు, మీ ఇష్టం. కండిషన్ ఏం లేదు. చాలామంది గురువుల గురించి ఏం చెప్తారంటే వాళ్ళు ఈ ఆహారం తీసుకున్నారు, ఆ ఆహారం తీసుకున్నారు. అంచేత మీరు కూడా ఆ ఆహారం తీసుకుంటే ఆ గురువులాగా మారిపోతారని నిజంగా మీరు నమ్ముతున్నారా? శ్రీరామ శర్మ ఆచార్య మా గురుదేవులు ఎప్పుడు గోసంస్కారిత ఆహారమే తీసుకునేవారు. ఆయన గోసంస్కారిత ఆహారం అంటే అర్థం ఏంటి అంటే ఒక ఆయన చేతులతో ఒక గుప్పెడు గోధుమలు ఆవుకి పెట్టేవారు. పేడ వేస్తే అది గోధుమలు అరిగిన అరిగేవి, అరగకుండా ఉన్నటువంటి గోధుమలు పేడ ద్వారా బయటకు వస్తే దాన్ని కడిగేశాక దాన్ని ఎండబెట్టుకుని దాంతో పిండి చేసుకుని తినేవారు. గోసంస్కారిత ఆహారం. మీ ఉద్దేశం ఏంటి? మీరు కూడా అలా తింటే మీరు అంత అయిపోతారనా? నిజంగా నమ్ముతారా మీరు ఆ మాట? హెల్ప్ చేస్తుంది ఆ విధమైనటువంటి ఆహారము. మీరు ఆ స్థాయికి వెళ్ళటానికి హెల్ప్ చేస్తుంది తప్ప కేవలం ఆహారమే తింటే ఏమీ అవరు మీరు. నథింగ్ విల్ హ్యాపెన్. ఆ భ్రమ పోగొట్టుకోండి ముందు. యుక్తాహార విహారస్య, ఎలాగ మీరు వెళ్ళాలి విహారము అంటే దైనందిక జీవితంలో మీ బాధ్యతలకి తగినటువంటి పని విహారం. బౌద్ధ విహారము, ఆహారం విహారము అంటే డ్యూటీస్. ఆ డ్యూటీస్ కూడా యుక్తంగా చేయండి. మీకు అప్పచెప్పినటువంటి డ్యూటీ మీరు చేయాల్సిందే. డ్యూటీని ఎగగొట్టి నేను సాధన చేస్తాను అంటే ప్రకృతి ఒప్పుకోదు. ఇచ్చే అంటే మీకు అందించినటువంటి బాధ్యత మీరు కోరుకుంటే వచ్చినటువంటి బాధ్యతలు కావు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు అనుకుంటారు మీరు ఉద్యోగం చేస్తున్నారు కనుక ఈ బాధ్యతలు మీకు ఉద్యోగం వల్ల వచ్చాయని, ఆ ఉద్యోగం రావటం మీ ప్రసక్తి ఏం లేదు, మీ అదృష్టం అంతే. పూర్వజన్మ సంస్కారాల వల్ల, కర్మల వల్ల బంధవ్య బాంధవ్యాలు భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఏర్పడుతూ ఉంటారు. వాళ్ళు అవుతే బాగుండు, వీళ్ళు అవుతే బాగుండు, వాళ్ళ పిల్లవాడు ఎంత బాగున్నాడు, మా పిల్లవాడు ఎంత అల్లరి చేస్తున్నాడు, అనవసరంగా అలాంటి మనసులో పెట్టుకోకండి. యుక్తాహార విహారస్య, మీకు ఏ ఏ బాధ్యతలు ప్రకృతి ఇచ్చినదో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. దాన్ని నిర్వర్తించకుండా మీరు సాధనలోకి వస్తే ఫలితాలు రావు. ఎంత గొప్ప సాధనని మీరు చేసుకోండి ఫలితాలు రావు. కౌశికుడి కథ విన్నారు కదా మీరందరూ కూడా. ఒక బ్రహ్మచారి ఏ సాధన చేస్తూ ఉంటాడు, ఓ చెట్టు కింద అడవిలో ఊరికి దగ్గరగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేశాడు, ఆ ఊళ్ళోకి వెళ్ళి ఓ 4-5 ఇళ్లల్లో హోత భిక్షాం దేహి అని అడుక్కునేవాడు. అడుక్కుని వచ్చిన ఆహారంతో కడుపు నింపుకునేవాడు. ఒకరోజు ఏమైంది, ఒక కొంగ ఆవిడున్న చెట్టు మీద కూర్చుని రెట్ట వేసింది వీడి మీద. ఇరిటేట్ అయ్యాడు, కోపంగా చూశాడు, కాలిపోయింది, అహంకారం వచ్చింది. వెళ్తాడు, వెళ్ళి భౌతిక భిక్షాం దేహి అని ఒక గృహిణిని అడుగుతాడు. ఆవిడ ఏదో పనిలో ఉంది, నేనేం పిట్టను అనుకున్నావా కాలిపోవటానికి అని చెప్తుంది. అలాగే మీకు తెలుసు కదా తులాధార వైశ్యుడు, చివరికి జంతువుని చంపేవాడు. వాడు కూడా తెలుసుకోగలుగుతాడు భూత భవిష్య వర్తమానాలను. అంటే ఎందుకు ఈ కథ పురాణాల్లో చెప్పబడి ఉంది, మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఒక బ్రహ్మచారి యోగ సాధన వల్ల ఏ ఫలితాలు పొందుతారో ఆ ఫలితాలు మీరు కూడా పొందుతారు. అది మనం మర్చిపోతాం, మేము సాధన చేయలేకపోతున్నాం మాస్టారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలను సక్రమంగా ముందు నిర్వర్తించడం నేర్చుకోండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, యుక్తమైనటువంటి చేష్టలు చేయండి. ఎఫర్ట్స్, ఎఫర్ట్ అంటే అర్థం ఏంటి, ప్రయత్నాలు, చేష్ట, ప్రయత్నించడం. మొదటి రోజే నేను 24 గంటలు గాయత్రి జపం చేసుకుంటాను అంటే చేయలేరు మీరు. మిల్లిమిల్లిగా పెంచుకోండి. యుక్తమైనటువంటి చేష్ట మీ శరీరాన్ని బట్టి, మీకు వీలును బట్టి ప్రయత్నించండి. చేస్తారు, ప్రయత్నం చేయండి. ఈ మూడు చాలా సులభమే, కానీ మూడు మనం చేయటం లేదు, కానీ మన చేతిలో ఉన్నవే. యుక్తమైనటువంటి ఆహారము, యుక్తమైనటువంటి విహారము అంటే బాధ్యతలు, యుక్తమైనటువంటి చేస్తారు ప్రయత్నం. కానీ ఇది మాత్రమే చేస్తే ఆ యోగం ఎందుకు పనికిరాదన్నాడు. మీరు చేసేటటువంటి యోగము దుఃఖ, దుఃఖాన్ని పోగొట్టాలి అంటే ఏం చేయాలి, యుక్త స్వప్నావబోధస్య, స్వప్న స్థితిలో కూడా యుక్తమైనటువంటి స్వప్నాలు మీరు చూడగలగాలి. ఓం అంటే నేను చెప్పాను కదా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, స్వప్నావస్థలో కూడా మీ సాధన ప్రవేశించాలి. అది అప్పుడు కానీ ఈ పప్పులే ఉండకం మన దగ్గర. ఇంచేత సమర్పణ నేను చేసేసుకున్నాను కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, ఆ గురువే చేయించుకుంటాడు. చేయించుకోడు, గురువు మీకు చెప్తాడు ఇలా చేసుకోండి అని. చేసుకోవాల్సిన బాధ్యత మనది. అంచేత యుక్త స్వప్న అవబోధస్య, ఆ యుక్త స్వప్నావబోధస్య రావటానికి దత్త ప్రదక్షిణలని మన సౌత్ ఇండియాలో చాలా ఫేమస్. అది నార్త్ ఇండియాలో నాథ సాంప్రదాయం, గోరఖ్నాథ్ పేరు వినే ఉంటారు చాలామంది. ఆ సాంప్రదాయంలో కూడా ఇదే జరుగుతుంది. అంచేత ఇది నేర్చుకోండి మీరు ప్రతిరోజు పొద్దున్నే స్నానం అయ్యాక. చూడండి అక్కడ మొదట గురు బ్రహ్మ ఉంది కదా, తర్వాత ఓంకారం 3 సార్లు, అనుగ్రహ మాలామంత్రం 3 సార్లు, సూర్యాయ నమః, దిక్కుల గురించి, ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయవ్యము, పేజీ నెంబర్ 3లో. దాని తర్వాత 4 తర్వాత గురుపాదుకాస్తవం, పేజీ నెంబర్ 4-5 గురుపాదుకాస్తవం అయిపోయిన తర్వాత దత్త ప్రదక్షిణలు. ఇది ఈ దత్త ప్రదక్షిణలు మీరు ఎందుకు చేయాలో మీకు అర్థం అవుతే ఆ లింక్ మీకు అర్థం అవ్వాలి. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, యుక్త స్వప్నావబోధస్య, ఈ యుక్త స్వప్నావ బోధస్య అంటే అర్థం ఏంటో తెలుసుకోండి. బాహ్య జగత్తులో ఆధ్యాత్మిక గురువు మీకు లభించడు. అది ఆధ్యాత్మిక యొక్క టెస్ట్. అది భౌతిక జగత్తులో మార్గదర్శకులు మాత్రమే మీకు లభిస్తారు. చెప్తారు ఆధ్యాత్మికత అంటూ ఉందని. ఇంకేత స్వప్నాలలోకి వచ్చి, మీ స్వప్నంలోకి వచ్చి ఇంకోటి వచ్చి మీకు ఈ క్లాస్ తీసుకోలేడు. మీరు పడుకుని ఉంటారు, మీరందరూ మీ కళల్లోకి నేను వచ్చేసి ఇలా క్లాస్ తీసుకోలేను నేను. కానీ ఏం చేయగలను నేను? ఇలాగ జరుగుతుంది మీకు కళలు వచ్చినప్పుడు, ఆ కళలో మీరు ఇలా ప్రవర్తించండి అని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పచ్చు. కానీ ఆ కళలో జరిగేది మీకు గురువుకి సంబంధించిందే తప్ప మీకు నాకు సంబంధించింది కాదు. ఇందువల్ల స్వప్నములో ఒకరి స్వప్నములో ఇంకోడు రాలేడు, ఎంత దగ్గరవాడైనా సరే. మీ స్వప్నం మీదే పక్క పక్కనే కూర్చుని ఉండొచ్చు. మీరు చాలా మంచి సినిమా చూస్తే రేపు మళ్ళీ వెళ్ళే వాడిని ఆ సినిమాకి తీసుకెళ్ళొచ్చు. ఏదో మంచి సీన్ ఏదైనా జరుగుతూ ఉంటే పక్క వాడిని కాస్త నిద్రపోతూ ఉంటే లేపి చూపించవచ్చు. కానీ మీరు చాలా అందమైనటువంటి కళ చూస్తూ ఉంటే పక్కవాడిని లేపి ఆ కళ మీరు చూపించలేరు. యుక్త స్వప్న అవబోధస్య మీదే. అంచేత ఈ యోగ సాధన చేసే వాళ్ళందరికీ కూడా గురు చరిత్ర చదవమని సలహా ఇస్తూ ఉంటారు. ఇందుకు గురువు మీ జీవితంలో ఎలా ప్రవేశిస్తాడు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. కానీ మనం పారాయణ చేస్తాం తప్ప అందులో ఉన్నది ఏది పట్టుకోం మనం. ఏంటి గురు చరిత్రలో మొట్టమొదట ఉండేది? నామధారకుడు అనేటటువంటి ఒక వ్యక్తి. గురువు ఎక్కడో ఉన్నాడు అని గురువుని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. బయలుదేరే ముందు చాలా బాధనే ఉంటాడు. ఫలానా వాళ్ళకి గురువు అనుగ్రహం వల్ల పెళ్ళిళ్ళు జరిగిపోయేట, క్యాన్సర్ తగ్గిపోయిందిట, ఫలానా రోగం తగ్గిపోయిందిట, ఇదైపోయిందిట, అదైపోయిందిట, మరి నాకేం అవటం లేదే, నా బాధలన్నీ అలాగే ఉన్నాయి. అది బాధ నామధారకుడిది దత్త చరిత్రలో, గురు చరిత్రలో. మన బాధ కూడా అదే. నిజమే, గురువు సర్వసమర్థుడే. పొద్దున్న చెప్పుకున్నాం కదా, గురువు సర్వవ్యాపే, గురువు సర్వజ్ఞుడే. మన గురువు నాకేం చేశాడు? ఏది నా బాధలు పోవటం లేదే, నా ఒక కష్టం తీర్చినట్టు నాకు తెలియటం లేదు కదా, మరి ఏది రైటు? ఏది రైటు అంటే మనం నామధారకులమే అంటే అర్థం తెలుస్తుంది కదా, పేరులోనే ఉంది నామధారకులు అంటే మనం చెప్తాం ఫలానా వాడు నా గురువు అని. ఆ గురువు మిమ్మల్ని శిష్యుడిగా స్వీకరించాలి, అది కండిషన్. అక్కడ ఫలానా కాలేజీలో మీరు స్టూడెంట్స్గా చేరితే ఆ కాలేజీలో ఉన్న ప్రతి లెక్చరరు మీకు పాఠం చెప్పే బాధ్యత తీసుకుంటాడు. చేరిన తర్వాత, చేరక ముందు కాదు. యుక్త స్వప్నావబోధస్య అర్థం అది. మనం అందరం కూడా నామధారకులమే. శ్రీరామ శర్మ ఆచార్య మా గురువు, సత్యసాయిబాబా ఆచార్య మా గురువు, షిర్డి సాయిబాబా మా గురువు అనుకోండి, ఏమీ తప్పలేదు. ముందు ఏదో ఒక మార్గదర్శకుడు ద్వారంలో వెళ్లాల్సిందే ముందు. లేకపోతే అసలు ఈ విద్య ఉందని తెలియదుగా మీకు. కానీ చివరికి ఏమవుతుంది? ఎప్పుడైతే మీ జీవితంలో ఆ గురువు యొక్క అనుగ్రహం లాగటం లేదే అని తపన చెందటం మొదలెడతారో, నామధారకుళ్ళగా బతకటం మొదలెడతారు. ఇంకా ఇక్కడ దొరుకుతాడా, అక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడు అని బయలుదేరుతుంటే బయట ఎక్కడ దొరకడు, పడుకుంటాడు చెట్టు కింద దారిలో. పడుకుంటే ఏమవుతుంది? స్వప్నములో గురువు సాక్షాత్కరిస్తాడు. ప్రతి వాళ్ళకి వాళ్ళ గురువు అలాగే సాక్షాత్కరించారు. మహాపురుషులందరికీ కూడా, ఎవరికి కూడా భౌతికంగా దొరికిన నిదర్శనాలు ఎక్కడున్నాయి? ప్రతి వాళ్ళకి వాళ్ళ గురువు సూక్ష్మ జగత్తులోనే కనిపిస్తాడు. యుక్త స్వప్న అవబోధస్య, అప్పుడు యోగో భవతి దుఃఖ. ఆ స్వప్నములో, ఆ సూక్ష్మ స్థాయిలో గురువుని పట్టుకోవటానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది దత్త ప్రదక్షిణ. అందుకు క్రమం తప్పకుండా చేయండి. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో కండి. మీరు ఇందులో మాత్రము కన్సెషన్స్ అవి అడగండి. గురువుని పొందటానికి కూడా మీకు కన్సెషన్స్ కావాలంటే ఎట్ట? ప్రతి చోట కన్సెషన్స్ ఏంటి అంటే ఎట్ట? ఫ్రీగా ఏం లభిస్తుంది? మేము టీవీ కొన్నాం కదా, దాంతో పేజర్ ఒకటి ఫ్రీగా వస్తుందా? దత్త ప్రదర్శనాలు చేశాం కదా, ఫ్రీగా ఏం లభిస్తుంది? సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయినటువంటి గురువు లభిస్తాడు. అంతకంటే ఏం చెప్పగలం అని చెప్పి చూడండి. అది ఈ దత్త ప్రదక్షిణలు చేయటానికి ముందు ఒక శ్లోకం చదువుతూ ఉంటాం మనం. ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోండి మీరు. గురుర్బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటే పొద్దున్న అర్థం చెప్పాను కదా, ఆశామాషిగా చదవకండి దాన్ని. సర్వజ్ఞుడైనటువంటి గురువు, సర్వవ్యాపకుడైనటువంటి గురువు, సర్వసమర్థుడైనటువంటి గురువుకి నమస్కారం చేస్తున్నాను నేను అని ఆ శ్లోకం అర్థం. అలాగే ఈ దత్త ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓ శ్లోకం చదువుతాం మనం, ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోండి. నమస్తే యోగి రాజేంద్ర, పేజ్ నెంబర్ 6లో ఉంది. నమస్తే యోగి రాజేంద్ర, దత్తాత్రేయ దయానిధే, స్మృతి దేహి మాం రక్ష, భక్తితే దేహి మే దృఢా. నమస్తే, అసలు ఆ నమస్కారం పెట్టడం అనేది భారతీయ సంస్కృతి యొక్క రూపకల్పన. ఇంకెక్కడా ఈ నమస్కారాలు ఏం లేవు. షేక్ హ్యాండ్స్ ఉన్నాయి. షేక్ హ్యాండ్ అంటే ఏంటో అర్థం తెలుసా అసలు మీకు? పూర్వకాలంలో స్నేహితుల్ని కూడా ఎవరు నమ్మేవాడు కాదు. లోపల కత్తి ఏదైనా పెట్టుకున్నాడేమో, బాకీ ఏదైనా ఉంటుంది, చేతులు ఇలా కలిపేవాడు. ఏదైనా కత్తి అది లోపల ఉంటే కింద పడిపోతుంది. అపనమ్మకాన్ని సూచిస్తుంది షేక్ హ్యాండ్, ఫ్రెండ్షిప్ని కాదు. నమస్తే నమస్కారం ఫ్రెండ్షిప్ని చూపిస్తుంది, గౌరవభావాన్ని చూపిస్తుంది. ఎందుకు అక్కడ రాసింది చూడండి, నా యొక్క 5 కర్మేంద్రియాలు, నా 5 జ్ఞానేంద్రియాలు, నా అంతఃకరణాలు నావి కాదు, నేను నీకు ఇచ్చేస్తున్నాను అని భావన. నా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నీకు సమర్పిస్తున్నాను నేను, నువ్వు ఏం చేస్తావో చేసుకో దీని ద్వారా. ఆ భావనేది గురువుకి నమస్కారం పెడతాం కానీ గురువుకి మీరు ఇవ్వటం కాదు, గురువు దగ్గర నుంచి ఏం పొందగలం అది మన ప్లాన్. గురువుకి 5 కొబ్బరికాయలు కొట్టాం, 6 కొబ్బరికాయలు కొట్టాం, లేకపోతే గురువు కాళ్ళు పట్టుకు లాగేశాం. ఎందుకు కాళ్ళు పట్టుకుంటాం? నేను అడిగింది ఇవ్వకపోతే కాళ్ళు లాగేస్తా. కాళ్ళు లాగేస్తే ఏమవుతుంది? గురువు ఠపామని పడతాడు. అందుకు కాళ్ళు పట్టుకుంటే ఎట్ట? గురువు యొక్క ఉద్దేశం ఏంటి? నా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నావి కాదు, నీకు ఇచ్చేస్తున్నాను. ఎవడికి ఇవ్వాలి? యోగి రాజేంద్ర, యోగులలో రాజైనటువంటి వాడికి ఇస్తే మీకేమైనా లాభం. కానీ మీకు ఎలా మార్గదర్శనం చేయించాలో తెలియని వాడికి ఇస్తే ఏం లాభం? యోగి రాజేంద్ర ఎలాంటి యోగి? సూర్య విజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు, వాడినే యోగి అంటాం. భగవద్గీతలో కూడా ఎన్నెన్నో చెప్తాడు అర్జునుడికి, చివరికి ఏం చెప్తాడు? తస్మాత్ యోగి భవ అర్జున, నువ్వు యోగివి కా అంటాడు. అంచేత ఆ యోగత్వము సూర్యుడితో మనకి సంబంధం పెట్టుకునేటటువంటి యోగంలో రాజు అయినటువంటి వాడికి మీరు నమస్కారం చేస్తున్నాం. ఎటువంటి వాడు? దత్తాత్రేయ దయానిదే. దత్తాత్రేయ అంటే మీకు చెప్పాను కదా, గురు పరంపరకి మూల పురుషుడు, ఆ గురుత్వానికి మూల పురుషుడు. అంటే ఆ గురు సాంప్రదాయం ఏంటంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయినటువంటి వ్యక్తి సమూహాలు ఉంటాయే వాళ్ళు గురువులు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, దానికి ఉంది ఎంఎస్సీ చదివిన వాడు ఎవడైనా లెక్చరర్ కావచ్చు, ఫలానా వాడే అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ వాడికి ఆ విషయం తెలియాలి, మాస్టర్ అవ్వాలి అందులో. అలాంటి దత్తాత్రేయ పరంపరకు చెందిన వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం దయానిధి. మరి ఏడివాడు ఎక్కడున్నాడు? మీరు అయితే చెప్పేస్తున్నారు, మీరు దన్నమే ఎక్కడా మీరు వెతుక్కోక్కర్లేదు. స్మృతి దేహి, వాడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడాయ్, సర్వసమర్థుడాయ్. వాడిని ఎక్కడ వెతుక్కుంటారు? మీరు ఎక్కడ వెతుక్కోక్కర్లేదు, ఇక్కడే ఉంటాడు. మీరు ఎక్కడ ఈ ప్రదక్షిణలు చేస్తున్నారో, మీరు ఎక్కడ నమస్కారాలు చేస్తున్నాడో అక్కడే ఉంటాడు. వాడు అక్కడ ఉండలేకపోతే వాడు సర్వవ్యాపి కాడు, వాడు దత్తాత్రేయుడే కాదు. స్మృతి దేహి అంటే అది, ఇది నన్ను గుర్తుంచుకొని. మళ్ళా నాకు అనుమానం వస్తుంది, శ్రీపాద శ్రీవల్లభుడు ఎక్కడున్నాడు, ఆ ఊరు పేరేంటి, ఎక్కడ పుట్టాడు, గోదావరి నది ఒడ్డున ఉన్నాడా? మీకేమీ అర్థం కాలే నేను చెప్పింది. అయితే మీకు అర్థమై ఉంటే గురువుని ఎక్కడ వెతుక్కోక్కర్లే, మీరు పరిగెట్టుకుంటూ మీ ఇంటికి వస్తాడు. ఎంతమంది ఇంటికి వెళ్ళలేదు ఆయన? ఎంతమంది గురువులు ఇంటికి, ఎంతమంది గురువులు, ఎంతమంది శిష్యుల దగ్గరికి వెళ్ళలే? ఏడుస్తారు గురువులు, శిష్యుడు రాలేదు. ఒక్క వివేకానంద కోసం కొన్ని వేల మందికి తన తపస్సు ధారపోసాడు రామకృష్ణ పరమహంస. వాళ్ళు ఎవరికి కూడా రామకృష్ణ పరమహంస యొక్క తపస్సుని స్వీకరించే హక్కు లేదు. కానీ వివేకానంద ఒకడు ఉన్నాడు, ఆ ఒక్కడి కోసం వీళ్ళందరినీ ఉద్ధరించాడు. రామకృష్ణ పరమహంస వచ్చిన ఒక వివేకానంద కోసమే ఆయనే చెప్పుకుంటాడు. అది మనం జాగ్రత్తగా చదవము గురువుల చరిత్ర. ఇదంటే మనం చాలా గొప్పవాళ్ళం అని అపోహ మనకి. ఏం చెప్తాడు రామకృష్ణ పరమహంస కథలో, ఆ సంఘటనలో? ఒకసారి నేను ధ్యానం చేసుకుంటున్నాను, రామకృష్ణ పరమహంస బోధామృతంలో చెప్తాడు, ఓసారి నేను ధ్యానం చేసుకుంటున్నాను, ఒక విజన్ నాకు కంటి ముందు కనిపించింది, అదో దివ్య లోకము. ఆ దివ్య లోకంలో ఒక యోగి తపస్సు చేసుకుంటున్నాడు. పొడుగాటి గడ్డము అది ఉండి దృఢకాయుడు అనేటువంటి ఒక యోగి ధ్యానం చేసుకుంటున్నాడు. ఇంకో లోకంలో ఎక్కడో అతనికంటే పైలోకంలో వచ్చి ఒక చిన్న అందమైనటువంటి బాలుడు కిందకి దిగుతూ వచ్చి ఆ యోగి ఒళ్ళో పడతాడు. పడి ఆ యోగి గడ్డం పట్టిన పీకుతాడు. పీకి నేను భూమి మీదకి వెళ్తున్నాను, భూమి మీద వెళ్తున్నటువంటి నాకు నువ్వు సహాయంగా రా అని పిలుస్తాడు ఆ చిన్న బాలుడిని. నేను శ్రీరామకృష్ణ పరమహంస, ఆ యోగి వివేకానంద, వీళ్ళిద్దరే జంట శ్రీకృష్ణార్జునులాగా. కానీ ఆయన చేసిన సాధన, ఆయన చేసిన తపస్సు ఏం చేశాడు? దయానిధే, మా వివేకానంద వస్తేనే వస్తానని దాచేం పెట్టుకోలే. ఆయన వచ్చిన వాళ్ళందరికీ పంచాడు. సూర్యకిరణాలు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, ఇస్తూనే ఉంటాడు. ఏం తగ్గుతుంది? ఏమీ తగ్గదు. అంచేత ఇచ్చేస్తే ఆయనకేం తగ్గదు, కానీ మనకి చాలా నష్టపోయాం. ఒక వివేకానంద రాగలిగాడు, మరి ఆ శక్తిని పుచ్చుకుని ఏడి వేరే జగదరు వివేకానంద రాడు, ఎందుకు రాడు? ఇది లేదు, గురువు దగ్గరికి సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వసమర్థుడు అయినటువంటి గురువు దగ్గరికి మీరు వెళ్ళక్కర్లే. ఆ గురువే ఎలాగో అలా మిమ్మల్ని రప్పించుకుంటాడు. ఆయనైనా మీ దగ్గరికి వస్తాడు, అయితే ఏదో వంకపెట్టి మీ దగ్గరికి రప్పించుకుంటాడు. రెండూ జరుగుతూ ఉంటాయి. ఏదైనా పర్వాలే, రావటం అంటూ జరగాలి, లింక్ ఏర్పడటం అంటూ జరగాలి. స్మృతి దేహి, నువ్వు సర్వజ్ఞుడివి సర్వసమర్థుడివి సర్వవ్యాపకుడివి అని నన్ను గుర్తుంచుకొని అంచేది మీరు ఎక్కడికో పరిగెట్టకండి. ప్రతిరోజు మీ ఇంట్లో ఒక కుర్చీ వేసుకుని ఆ కుర్చీ మీద మీకు నచ్చిన గురువు ఫోటో పెట్టుకోండి. ఏ గురువు ఫోటో అయినా అభ్యంతరమే, అందరూ సర్వజ్ఞులే సర్వవ్యాపకులే. అక్కడ కూడా మళ్ళీ మీరు గందరగోళం పడకండి, ఇది మోర్ పవర్ఫుల్ గురువా. ఏ గురువు మోర్ పవర్ఫుల్ ఏం లేదు, అందరు గురువులు సేమ్ పవర్ఫులే. మీ భావన ఎక్కడ కుదిరితే అది పెట్టుకోండి, మీ రుచి. స్వస్తి.